నేను చెప్పినటువంటి నోట్స్ రాసుకుని రా అని మనం చెప్పగలుగుతున్నప్పుడు, ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు ఈ జీవితాలలో ఈ మార్పులు తీసుకురాకపోతే నువ్వు ఎలా వెళ్తావు ఆధ్యాత్మిక జగత్తులో? మనం చేసేటటువంటి తప్పులు ఇంకా మనం ఎందుకు మన మీద మనకి ఏహి భావం కలగాలి అంటే, ఋషుల సంతతి అయ్యుండి రాక్షసుల పిల్లలు రాక్షసులు అవుతే ఓకే, గోత్రాలు ఉన్నాయి మన అందరికీ, ఋషుల గోత్రం ఉన్నవాళ్ళమే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ ఋషి సంతతే. ఆ ఋషి సంతతి కనుక గురువులకి భారతదేశం మీద అంత ప్రీతి, ఇంచేత ఋషులు అడిగి ఉన్నారు వాళ్ళని వరం ఏమని, బాధ పెట్టుకున్నాయన మమ్మల్ని బాధ పెట్టినట్టు మా వాళ్ళు తపస్సు చేయలేరు అని. తపస్సు చేయలేరు అని ఎందుకు అడిగారు అంటే, వాళ్ళు ఎలాగో మా వాళ్ళు తపస్సు చేస్తారు కదా, ఇంత కష్టపడి తపస్సు చేయటం ఎందుకని. చివరికి మనమేం చేసాం, మొత్తం యగనామం పెట్టేశాం. ఎంత మంది మహాత్ములు వచ్చి మనని కుదుపుతూ ఉన్నా కూడా కదలటలేము. ఇంత మొట్టమొదట ఈ నియమాలు మనం అర్థం చేసుకుందాం. ఇంద్రియాల మీద కంట్రోల్, ముఖ్యంగా స్వాదేంద్రియము జననేంద్రియము మీద కంట్రోల్ లేకుండా మీరు ఆ భక్తులు కాలేరు. అసలు వాసనాగ్రస్తులైనటువంటి వ్యక్తులు, విషయాశక్తి కలిగినటువంటి వ్యక్తులు భక్తులు ఎలా అవుతారు? రాక్షసులు అవుతారు. కానీ అందరూ అలాగే ఉన్నారు కనుక, ఇందాక నేను చెప్పాను కదా రాజుగారి కదా, రాజుగారు మంత్రి గారికి పిచ్చెక్కిందన్నారు. ఇంచేత వాళ్ళు విషయపానము చేశారు కనుక అప్పుడు మంత్రి గారిని రాజు సలహా అడిగట, మరి ఏం చేద్దామయ్యా మనల్ని అందరిలో పిచ్చివాళ్ళు అంటున్నారు, అంటే రెండే పనులు చేయగలం మనం అన్నాడు. ఈ రాజ్యం అయినా వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా సింపుల్ ఏంటంటే మనం కూడా ఆ నీరు తాగేద్దాం, గొడవ వదిలిపోతుంది. మనం వాళ్ళలాగే ప్రవర్తిస్తాం కనుక మన్ని పిచ్చివాళ్ళు అనుకోం. మనం ఆ తప్పు చేయటం లేదా ఆలోచించుకోండి. మీరు ఇతరులు ఏమనుకుంటారు అని చెప్పి చాలా పనులు చెయ్యం మనం, ధైర్యం లేదు మనకి. ఇది కనుక మీరు లైన్లో పెట్టుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సాధన ఈ మూడు రోగాలను ప్రపంచం నుంచి తీసేస్తుంది. డయాబెటీస్ ఇంకా ప్రపంచంలో ఉండదు, బీపీ హార్ట్ ట్రబుల్స్ ప్రపంచంలో ఉండవు, క్యాన్సర్ ఉండదు. కానీ కొంచెం ఈ రూల్స్ పాటించాలి మీరు. విషయలోలుప్త అంతా ఉంచుకుని మనం చేస్తా ఉంటే మాత్రం కుదరదు, అది గుర్తుంచుకుంటూ నిన్న చెప్పినటువంటి మొదటి సాధనలోకి వెళ్దాం. ఆ ఒక్క సాధన మీరు కరెక్ట్గా చేసుకున్నా కూడా మీకు చాలా లాభాలు వస్తాయని చెప్పాను నేను. కళ్ళు మూసుకోండి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరాన్ని చిన్నగా పెట్టుకోండి, మెడ చిన్నగా ఉండాలి, చాలా కరెక్ట్గా ఉండాలి పోజ్. పిల్లకి పెళ్ళిళ్ళు అవటం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు అనుకునేటటువంటి వాళ్ళు, మీకు దమ్ము ఉంటే పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట ఇలా కూర్చోండి మీరు, 2 నెలల లోపల మీకు రిజల్ట్ వస్తుందో లేదో చూసుకోండి. కానీ అరగంట కూర్చోవాలి, ఇలా కూర్చుంటే లాభం లే, స్ట్రైట్గా కూర్చోవాలి. అది చేయలేము మనం, చూడండి ఎంత ఆశ్చర్యం. ఎంత అంగ లోపాలు ఉన్నా కూడా సవరింపబడతాయంటాడు. ఒకరోజు 2 రోజులు 2 నెలలలో కాకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు ఇలా చేస్తే అంగలోపాలున్నా సవరింపబడతాయి అవి. కానీ క్రమము తప్పకుండా చేయాలి, పొద్దున్న సాయంత్రం అరగంట సేపు అలా కూర్చోండి చాలు. మీరు కూర్చుని ఏం చేయాలి, శ్వాసని గమనించాలి. కళ్ళు మూసేసుకోండి, నా వైపు చూడద్దు, శ్వాసని గమనించండి. శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది. ఈ ఒక్క సాధన చాలు మీ సమస్యలన్నీ తీర్చివేయటానికి. ఇది నేను చెప్పేది కాదు, శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. ఇలా కనుక కూర్చుంటే నువ్వు ఇప్పుడు నేను చెప్పిన శ్లోకము భగవద్గీతలోని శ్లోకం 6వ అధ్యాయం. సమం కాయ శిరోగ్రీవం, గట్టిగా అనండి, సమం కాయ శిరోగ్రీవం. అర్థమవుతోంది ఆ మాటలు? సమం అంటే స్ట్రైట్ గా, కాయ ముండెము, శిరో శిరస్సు, గ్రీవం మెడ. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర, కదలకుండా స్థిరంగా కనుక కూర్చోబెట్టి. ఇంకొక ఇలా కళ్ళు మూసుకోగానే ఇళ్ల దగ్గర కూర్చున్నప్పుడు 3 సంకల్పాలు కూడా మీరు అనుకుంటే ఇంకా సులభంగా ఈ సాధన చేసుకోగలుగుతారు. మొదటి సంకల్పం మనసులోనే అనుకోండి, నేను చెప్పినది, ఎట్టి పరిస్థితులలోనూ నేను అరగంట వరకు కళ్ళు తెరవను. మనసులోనే 20-30 సార్లు అనుకోండి, అది మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీ సబ్ కాన్షియస్ లోకి దిగుతుంది. అది ఇంకా కూర్చున్నప్పుడల్లా ఇంకా ఈజీగా కూర్చోగలుగుతారు మీరు. ఎట్టి పరిస్థితులలోనూ నా ధ్యాన సమయము పూర్తయ్యేంత వరకు, అరగంట వరకు నేను కళ్ళు తెరవను. ముందుకెత్తండి, మీ ఇంద్రియాలు మీకు ఎలా ముందుకెత్తున్నాయో అదేవిధంగా మీరు కూడా ఇంద్రియాల మీద అటాక్ చేయండి. వార్ ఆన్ టెర్రరిజం, మీ ఇంద్రియాలు మిమ్మల్ని టెర్రరిస్ట్ వలె పీల్చుకు తింటున్నాయి. వాటి మీద మీరు ఇవాళ నుంచి యుద్ధం డిక్లేర్ చేయండి. నేను ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈ ధ్యానము పూర్తి అయ్యేంత వరకు కళ్ళు తెరవను. తెరవనంటే తెరవను, ఇంకా తెరవకండి. మళ్ళీ నేను చెప్పేంత వరకు కళ్ళు ఇంకా తెరవకండి. 2వ నియమం పెట్టుకోండి సంకల్పము, ధ్యానము పూర్తి అయ్యేంత వరకు శరీరమును కదపను. ధ్యానము పూర్తి అయ్యేంత వరకు శరీరమును కదపను. ధ్యానము పూర్తి అయ్యేంత వరకు శరీరమును కదపను. ఈ నిర్ణయం తీసుకోండి. నడుము స్ట్రైట్ గా ఉండాలి, వంచొద్దు నడుము. మీ అంతటా మీరే కళ్ళు మూసుకుని చూసుకోండి, పైకి లాక్కోండి, నిటారుగా కూర్చోండి. కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసేయండి. నేను చెప్పినా మీరు కళ్ళు తెరిస్తే ఇక్కడే. కళ్ళు ఎందుకు మూయమంటున్నాం అంటే 90% మన శక్తి కళ్ళ ద్వారా బయటకు వెళ్తుంది. అంతేత మీరు కళ్ళు మూసుకుంటే మీ శరీరంలో ఉన్నటువంటి 90% శక్తి లోపలే ఉండిపోతుంది. మీకు చాలా శక్తి వస్తుంది కళ్ళు మూసుకుంటే. నిద్రపోతే మీరు అలసట తీరి శక్తి రావటానికి కారణం ఏంటి అంటే కళ్ళు మూసుకోవటం వల్లే, మిగతాదేం కాదు. అంతేత ధ్యానము పూర్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితులలోనూ నేను శరీరాన్ని కదపను, కళ్ళు తెరవను. ఇంకొక సంకల్పం మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ధ్యానము పూర్తి అయ్యేంత వరకు నిద్రలోకి వెళ్ళను, మత్తులోకి వెళ్ళను. తప్పితే కూర్చోగానే మత్తు వచ్చేస్తుంది, ఆవలింతలు వచ్చేస్తాయి మనకి, చేయకండి. అది మత్తులోకి వెళ్ళను, హుషారు తెచ్చుకోండి. ఉత్సాహంగా కూర్చోండి తప్ప ఒక శిక్షగా కూర్చోవద్దు. ఈ 3 సంకల్పాలు ప్రతిరోజు కూర్చున్నప్పుడు అనుకోండి మనస్సులో, 10-15 సార్లు ఇవి అనుకుంటూ ఉంటే మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీ శరీరానికి అలవాటైపోతుంది. ఇంకా వీడు మొండివాడు, ఈమె మొండిది, కూర్చుంటే కదలదు ఇంకా అంటే నోరు మూసుకుని మనకి అనుకూలంగా మారిపోతుంది శరీరము. అంచేత నాతో పాటు ఉచ్చారణ చేయండి, కళ్ళు మూసుకుని, సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర. స్థిరంగా కూర్చుండిపోయారు. ఇప్పుడు ఉత్సాహంగా కూర్చున్నారు. కూర్చుని ఏం చేయాలి మీకు? మీకు ఒక పని చెప్పాడు శ్రీకృష్ణుడు, ఆ పని చేయాలి. ఇప్పుడు సంప్రేక్ష నాసికాగ్రం స్వం విశశ్చానవలోకయన్. ఇంకా ముక్కు మీద దృష్టి పెట్టుకుని లోపలికి వెళ్తున్నటువంటి శ్వాసను, బయటకు వస్తున్నటువంటి శ్వాసను గమనించండి. ఆ పని చాలా ఉత్సాహంగా చేయాలి. మనం బాల్కనీలో కూర్చొని కార్లు అవి వస్తూ ఉంటే, పోతూ ఉంటే రోడ్డు మీద ఎలా చూస్తామో, కళ్ళు తెరిచి ఉత్సాహంగా నిద్రమత్తు లేకుండా అదే విధంగా కళ్ళు మూసుకుని మీ నాసికారంధ్రముల నుంచి లోనికి వెళ్తున్నటువంటి శ్వాసను, బయటికి వస్తున్నటువంటి శ్వాసను గమనించండి. పూర్తిగా అదే భగవంతుడు అని గుర్తుంచుకోండి, అదే గురువు. ఆ శ్వాస లేకపోతే మీ జీవితం లేదు. శ్వాస ఆగిపోతే మీరు చనిపోయిన వాళ్ళే, శవమే. ఎంత అద్భుతమైనటువంటి శక్తో అది మీరు గమనించలేదు ఇన్నాళ్ళు. గమనించుకోండి దాన్ని. దానికే చెప్పాడు శ్రీకృష్ణుడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్వాస నీలోకి వెళ్ళి నిన్ను రక్షిస్తోంది. నీవు నీవుగా బతికి ఉండటానికి కారణము ఈ శ్వాసే. ఆ శ్రీకృష్ణుడు యొక్క చేతనత్వమే, గురువు యొక్క చేతనత్వమే శ్వాసగా నీలోకి ప్రవేశిస్తోంది. ఆ శ్వాస లేకపోతే నువ్వు జీవించలేవు. ఇంకా భగవద్ దర్శనం కావాలి అంటే ఎక్కడి నుంచి తెస్తాడు భగవంతుడు? నీ కంటి ముందు, నీ ముక్కు నుంచి లోపలికి వెళ్ళి నీ శరీరాన్ని, నీ ఇంద్రియాలను రక్షిస్తున్నాడు. మనం ఎన్ని వెదవ పనులు చేసినా ఈ శ్వాస ఆడుతోంది కనుకే మన శరీరం శరీరంలాగా ఉంది. అది చెప్పింది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం మధర్మస్య తదాత్మానం సృజామ్యం. తూగవద్దు, స్ట్రైట్ గా కూర్చోండి, ఉత్సాహంగా కూర్చోండి. భగవంతుడు మీలోకి ప్రవేశిస్తున్నాడు ఆ శ్వాస రూపంలో. ప్రవేశించి ఏం చేస్తున్నాడు భగవంతుడు? పని రెండే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి వేయుగే. మీలో ఉన్నటువంటి డయాబెటిస్, మీలో ఉన్నటువంటి క్యాన్సర్, మీలో ఉన్నటువంటి బీపీ అధర్మం వల్ల వచ్చింది. ఈ శ్వాస ఆ ధర్మాన్ని స్థాపిస్తుంది. మీకు తెలిసినా తెలియకపోయినా జరిగేది అదే. కానీ మీరు చేసుకోవాలి అరగంట సేపు, దాన్ని స్థిరంగా కూర్చొని చేసుకోవాలి. డయాబెటీస్ పోవాలి, క్యాన్సర్ పోవాలి, ఏవి పో అన్ని. కానీ నేనేం చేయకూడదంటే అట్ట, పొద్దున్న సాయంత్రము మీరు ఇలా కూర్చొని చేసుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు రోగగ్రస్తులు కారు. ఒకవేళ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దాని నుంచి బాగుపడతారు. కానీ వ్యాధి ఉన్న వాళ్ళు అయితే ఆహారంలో మార్పు తీసుకురావాల్సిందే. అది తర్వాత నన్ను అడగండి, మార్పు ఎలా తెచ్చుకోవాలో ఆహారంలో. కానీ మీకు రోగం ఏమీ లేకపోతే అసలు ఆ రోగాలు మీకు రావు. కానీ అరగంట సేపు తూలకుండా కూర్చోవటం నేర్చుకోవాలి మీరు. మేము కూర్చోలేమండి, ప్రయత్నించండి. ఎందుకు కూర్చోలేరు? స్వయముగా వేదమూర్తి అయినటువంటి భగవంతుడు మన మధ్య ఉన్నప్పుడు, సత్యసాయి రూపంలో, శుద్ధి సాయి రూపంలో, ఆయన అనుగ్రహం కురవనివ్వాలి కదా. మీరు కూర్చుంటే కదా ఏమైనా చేస్తాడు. స్థిరంగా కూర్చోండి, మత్తులోకి వెళ్ళవద్దు, శ్వాసని గమనించండి. చెప్తున్న ఆ శ్వాసే భగవంతుడు, ఆ శ్వాసే గురువు. మన శరీరంలో ఉన్నటువంటి భగవత్ శక్తే శ్వాస రూపంగా పనిచేస్తుంది మనలో. ఆ శ్వాస లేకపోతే మన శవము. దాన్ని పట్టుకోండి. ఇది పట్టుకుంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను నాకు తెలిసిన ఒక స్టూడెంట్ MBBS అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కొరకు ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. ర్యాంక్ రాలే, ఖచ్చితంగా MD సీట్ రాదు. సో నా దగ్గరకు వస్తే నేను చేయించగలిగేది ఏముంది, కూర్చో అన్నా. నాతో పాటు కూర్చో రెండు మూడు రోజులని. ఐదో రోజు ఏమైంది, ఏమో ఉత్తరం వచ్చింది. మళ్ళీ కౌన్సిలింగ్కి రమ్మని. కౌన్సిలింగ్ వెళ్తే ఏమొస్తుంది, ఏ డిప్లొమా కోర్సు వస్తుంది అనుకుంటే MD లో సీట్ వచ్చింది. దాన్ని అటువంటి సీట్ అంతేత పెళ్లి కాకపోతే పెళ్లి అయిపోతుంది, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది. కానీ మీరు 2 నిమిషాలు కూర్చోలేక కదిలిపోతున్నారే, కానీ మీకు భగవంతుడు ఉద్యోగం ఇచ్చేయాలి. అనవసరమైనటువంటి కోరికలు పెట్టుకోకండి. మీరు చేసినటువంటి పని మీరు చేయకుండా భగవంతుడి దగ్గర నుంచి మీకు వచ్చినా కూడా అది బిచ్చమే అవుతుంది తప్ప వరము అవ్వదు. ఇచ్చేత కొంచెం మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోండి, శ్వాసను గమనించుకోండి. ఇది మీ కోరికలు తీర్చడానికి మార్గము. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే లాభికం తద. ఇది కనుక మీరు చేస్తే 3-4 ఏళ్ల తర్వాత మీరే అంటారట, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తద. ఇంతకంటే గొప్పదైనటువంటిది, ఇంత లాభకరమైనటువంటిది ప్రపంచంలో ఇంకేమీ లేదు అని మీ నోటితో మీరు అంటారు. ఇది శ్రీకృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. అది మాత్రం చెయ్యం, భగవద్గీత మాత్రం చదువుతాం. యస్మిన్ స్థితో నదుఃఖేన గురుణా విచాల్యతే. ఒకవేళ ప్రారంభవశాత్తు ఆ కష్టాలు తీరకపోతే యస్మిన్ స్థితో నదుఃఖేన గురుణా విచాల్యతే, ఆ స్థితిలో కూర్చుంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా మీరు విచితులు కారు, హాయిగా జీవించగలుగుతారు. ఇది మొదటి సూత్రము, భగవద్గీత చెప్తున్నటువంటి సూత్రము. మీరు చేసి చూడండి, పెళ్లి కాని వాళ్ళు కుటుంబం అంతా చేసుకుంటే ఇంకా మంచిది, వాళ్ళే చేసుకుంటే వాళ్ళకే వస్తుంది. ఉద్యోగం రాని వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి కష్టాలతో, చెప్పుకోలేనటువంటి బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళు దీన్ని చేసుకోండి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం దుశ్చానవలోకయన్. ఇది కోరికలు తీర్చడానికి చెప్పాను నేను, కానీ అది సవ్యమైనటువంటి కోరికలు ఉండాలి. పిచ్చి పిచ్చి కోరికలు మాత్రం కోరుకోకండి. మామూలువి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇంకా ఆరోగ్యానికి ఓంకార సాధన ఒకటి నిన్న చెప్పాను నేను మీకు, అది ఇవాళ కాస్త సీరియస్గా నేర్చుకోండి. కళ్ళు తెరిచేయండి. ఇది రోజు ఇంటి దగ్గర మాత్రం మీరు పొద్దున్న 1/2 గంట సాయంత్రం 1/2 గంట చేసుకోండి. 2 నెలల లోపల మీరు అసంభవం అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయో లేదో చూసుకోండి. కానీ 2 కండిషన్స్ చెప్పాను నేను అక్కడ, మీరు అది మర్చిపోకండి. స్థిరంగా కూర్చోవాలి, సమం కాయ శిరోగ్రీవం. దాని తర్వాత 3 సంకల్పాలు, కళ్ళు తెరవకూడదు, శరీరాన్ని కదపకూడదు, నిద్రమత్తులోకి వెళ్ళకూడదు. ఈ 3 చేసి చూడండి జరుగుతుందో లేదో. కొన్ని 100ల మంది జీవితాలలో ఇప్పటికే చూశా ఈ సంవత్సరంలో నేను ఈ ఫలితాలు రావటం. ఇంకా 2వది ఇందాక చెప్పాను కదా, 3 రోగాలు ఉన్నాయని, డయాబెటీస్, బీపీ లేక హార్ట్ ట్రబుల్, క్యాన్సర్. ఈ 3 కూడా 3 చక్రాలలో లోటుపాట్ల వల్ల వస్తాయి. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము. మణిపూరక చక్రంలో లోటు వల్ల డయాబెటీస్ వస్తుంది, స్వాధిష్టాన చక్రంలో లోటు వల్ల బీపీ కానీ హార్ట్ ట్రబుల్ వస్తుంది, క్యాన్సర్ మూలాధార చక్రంలో లోపం వల్ల వస్తుంది. ఇప్పుడు కాస్త ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని, నా కోరిక ఏంటంటే మనము భారతీయులం ఈ 3 రోగాలని మానవ జాతి నుంచి తీసేయాలి. మనం గెంటిపారేయాలి అసలు. మానవ జాతిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఈ 3 రోగాలకి గ్రస్తుడు కాకూడదు అని నా కోరిక. కానీ ఒక మనిషితో అవ్వదు, ఇది సామూహికంగా మనం చేస్తే అవుతుంది. ఇది చేయటం వల్ల మీ ఆరోగ్యాలు బాగుపడటమే కాకుండా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అది చాలా మందికి వెళ్తుంది. మందు నువ్వు ఒక్కడివి వేసుకుంటే నీ ఒక్కటికే, కానీ ఆధ్యాత్మికలో చదివేవాడికే కాదు వినేవాడికి వెళ్తుందన్నాడు. విశ్వశాస్త్రనామాలు అవి మనం చదివితే మీరు చదివితే సరే మీకు వస్తుంది, విన్నవాడికి అదే లాభం వస్తుంది. ఎంతమంది వినొచ్చు? ఎంతమంది వింటే అంతమంది, 1000 మంది వింటే 1000 మందికి అదే లాభం వస్తుంది, 5000 మంది వింటే 5000 మందికి అదే లాభం వస్తుంది. కనుక మీరు ఇది సాధన చేసుకుంటున్నప్పుడు ఈ సాధన విన్న వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి, వాళ్ళు చేసుకుంటే ఇంకా మంచిది. అంటే ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ముందు ఓంకారం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. అసలు ఓంకారం లేకుండా భారతీయతే లేదు. ఓంకారం అంటే అర్థం ఏంటి అంటే, ఎంఎస్సీ చదివాడు అంటే ఏ సబ్జెక్ట్ చదివినట్టు వాడు? సైన్స్ చదివాడు. ఎంఏ చదివితే సైన్స్ చదివినట్ట? ఆర్ట్స్ చదివాడు. ఎంకామ్ చదివితే కామర్స్ చదివాడని అర్థం అవుతుంది కదా. అలాగే ఓం అనేటటువంటి వాడికి 3 విషయాలు తెలుసు అని అనుకుంటున్నారు గురువులు. ఏంటా 3 విషయాలు తెలిసింది? మాండవ్యోపనిషత్తులో చెప్తాడు, మానవ జీవితము 3 తలాలుగా జీవిస్తాం మనం. జాగ్రత్తావస్థలో జీవిస్తాం, స్వప్నావస్థలో జీవిస్తాం, సుషుప్తావస్థలో జీవిస్తాం. మనం 3 తలాల్లో జీవిస్తున్నాం, 3 లోకాలలో జీవిస్తున్నాం. కానీ తమాషా చూడండి, మనం జాగ్రత్తావస్థలో కూడా పూర్తిగా జీవించటం లే, స్వప్నావస్థ నిద్రావస్థలో జీవించటం అంటే ఏంటో కూడా మనకి తెలియదు. ఈ 3 లోకాలు గెలిచామని చెప్పేది ఏంటి అంటే, మీరు స్వప్నావస్థలోనూ ఇలాగే తిరగలుగుతారు, ఇప్పుడు మనం ఎలా తిరుగుతున్నామో భౌతిక జగత్తులో, నిద్రావస్థలో కూడా మీరు ఇలాగే తిరగలుగుతారు, అక్కడ కూడా ఇలాగే గుంటూరులు, పాలకోడేళ్ళు, భీమవరాలు, ఊళ్ళు ఉన్నట్టే అక్కడ ఊళ్ళు ఉన్నాయి. స్వర్గంలో ఉన్న ఊళ్ళ పేర్లు మనకు కొన్ని తెలుసు కదా, ఏ ఒక్క ఊరి పేరు చెప్పండి స్వర్గంలో ఉన్నది? అమరావతి. అలాగే ఒక నది ఉంది నరకంలో, నది పేరు ఇది ఖగామ్ అని మనం చెప్పే గమనించే మనకి చాలా పరిచయం ఉన్నటువంటి నది కనుక. అంటే ఆ లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో ఎలాగే ఇక్కడైతే నగరాలు నదులు అవి ఉన్నాయో అక్కడ ఉన్నాయి, ఇక్కడే మనం జీవించలేకపోతున్నాం. ఈ ఊళ్ళోనే కరెక్ట్ గా మనకి పరిచయాలు లేవు, ఏ ఊళ్ళో ఏమున్నాయో, ఏ ఏ రోడ్డు మీద వెళ్తే ఎక్కడికి వెళ్తాం, ఇంకా ఆ లోకాలకి ఏం వెళ్తాం మనం. కానీ ఓంకారం ఏం చెప్తుంది అంటే, జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ 3 లోకాలకి నువ్వు అధిపతి అవుతావు ఓంకారం చేస్తే. ఆ డిగ్రీ వస్తుంది. మీరు ఓం అన్నారు అంటే ఉద్దేశం ఏంటి అంటే, మీకు ఈ 3 లోకాల గురించి జ్ఞానం ఉంది అని. పిహెచ్డి చేస్తే వాడికి ఆ విషయంలో డాక్టరేట్ ఉందని చెప్పినట్టే, ఓం అంటే మీకు అసలు ఈ 3 విషయాలు జ్ఞప్తికి వస్తున్నాయో లేదో కూడా నాకు తెలియదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఇప్పుడు ఓంకారాన్ని ఆ ఊ మా 3 భాగాలుగా చేస్తున్నాం. ఏమవుతుంది మీ శరీరంలో ఒకసారి చూసుకోండి, అనుభూతి చెందండి. ఇచ్చేంటి ఇదంతా ప్రాక్టికల్స్. ప్రతి ఒక్కరికి అది ముళ్ళు గుచ్చుతే యోగికే కాదు మీకు గుచ్చుకుంటుంది, నొప్పి తెలుస్తుంది. యోగి దాన్ని భరించగలడు, మనం భరించలేము అంటే తేడా. నొప్పి తెలీదు అని ఏం లేదు, వాళ్ళకి నొప్పి తెలుస్తుంది, బాగా తెలుస్తుంది, మనకంటే బాగా తెలుస్తుంది. ఇచ్చేంటే మనకంటే ఎక్కువ సెన్సిటివ్ కనుక వాళ్ళు, ఏకాగ్రత ఎక్కువ కనుక, కానీ భరించగలరు వాళ్ళు. ఇంచేత ఇదేదో కొత్తది, మీరేదో యోగ సాధన చేస్తేనే అనుభూతి వస్తుంది అని ఏం లేదు, మీకు ఈ రోజు నుంచి అనుభూతి వస్తుంది. కొంచెం మీరు మనసు దాని మీద పెట్టాలి. ఏమవుతుంది మీ శరీరంలో మార్పు చూసుకోండి. గమనించి తొందర ఏం లేదు, నేర్చుకుంటే జీవితాలు మారిపోతాయి. తొందర పడకండి, మీ టైం అయిపోయింది, మేము వెళ్ళిపోవాలి, వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. నేను మాత్రం చెప్పే వెళ్తా, నేర్పే వెళ్తా. నేను నేర్చుకోమంటే నేనేం చేయలేను, సరే నేను వెళ్ళిపోతా. అంచేత ఆ అనుభూతి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి కళ్ళు మూసుకోనండి, అర్థమవుతుందేమో. మీరే అదండి, ఏమనిపిస్తుంది మీ శరీరంలో? కడుపు దగ్గర కానీ, లంగ్స్ దగ్గర కానీ, చేతుల దగ్గర కానీ, ఎక్కడైనా శరీరంలో ఏమైనా మార్పు తెలుస్తుందా? ఏం తెలియటలే, మళ్ళీ చూడండి, మీరు కడుపు ఒక బిందువులోకి వెళ్తున్నట్టు, మీరు విస్తరిస్తున్నట్టు అనుభూతి వస్తుంది. ఇప్పుడు చెప్పేది వస్తుంది అది ఈజీగానే. అంచేత ఓంకారం చుట్టూర గీతలు గీస్తాం. మీరు చూశారా బొమ్మ, ఓంకారం చుట్టూ ఇలాగా చక్రాలు వస్తున్నట్టు అది అన్నమాట. విస్తరిస్తారు మీరు. క్యాన్సర్ రోగం విస్తరించేటటువంటి రోగం, దాంతో ఈ రోగం పోతుంది. మీరు ఆ అంటే అక్షరాణ మకారోస్మి, విభూతి యోగంలో చెప్తాడు అక్షరాలలో అకారము నేను అని. ఎందుకంటాడు అకారం నేను అని? క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటి అంటే పనికిరానటువంటి సెల్స్ మనలో డెవలప్ అవుతాయి. మన శరీరం ఏది ఉపయోగించుకోకూడదు, మన శరీరానికి ఏ సెల్ ఉండకూడదు, అవి ఎక్కువ అవటమే క్యాన్సర్. కొంతమందికి ఇక్కడ ఏమంటారు దాన్ని, ట్యూమర్స్. ట్యూమర్స్ అంటే కణితిలా అర్థమైనా? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది చాలు. కొంచెం మాంసం ఇలా ఇదినట్టు, ఈ ఎముకలు పైకి వచ్చినట్టు, ఇదంతా కూడా అనవసరమైనటువంటి కణాలు ఒక చోట చేరటం వల్ల అన్నీ పోతాయి. నువ్వు అనుకోకల్లే అది పోతాయి. ఆ శబ్ద పవర్ అది అక్షరాణ మకారోస్మి. అక్షరాలలో అకారం నేనే అని శ్రీకృష్ణుడు అంటే ఆ అంటే శ్రీకృష్ణుడేగా. మరి శ్రీకృష్ణుడు ఉన్న చోట ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతే అంటే విభూతి ధ్రువా నీతిర్మతిర్ మమ. శ్రీ ఉంటుంది, విజయం ఉంటుంది, సక్సెస్. మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అవుతారు. ఈ చిన్న చిన్నవి మర్చిపోయాం మనం. యోగ సాధకులు అంటాం, భక్తులు అంటాం, నేర్చుకోండి. అది ఇదంతా ఆచరణ వల్ల వచ్చేదే, ప్రాక్టికలే తప్ప ఆధ్యాత్మికత థియరీ ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పా, భగవద్గీతలో శ్లోకం చెప్పాలంటే మీరు తిన్నగా కూర్చోవాలి. అనేసరికల్లా మీరు తిన్నగా కూర్చున్నాను అది, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇందాక కూర్చున్న పూజలోనే అన్నది అంచేత మొత్తం విస్తరించిపోతుంది. మీకు శ్రీ సంపత్తి అంటే అంతే కదా, మొత్తము మీ చేతనత్వము అంతా విస్తరిస్తుంది. చేసి చూడండి మీరు. గ్యారంటీ ఏంటి? వేదాలు. మాండుక్యోపనిషత్ చదివితే మీకు అర్థమవుతుంది. అని ఉచ్చరించినటువంటి వాడికి భూలోకంలో ఎదురు లేదు అని చెప్తాడు. ఇంకా ఋషి చెప్పినా మేము నమ్మం, దానికి నేను ఏమి చేయలేను. ఇంత చిన్న చిన్న విషయాలు వదిలేశాం మనం. కానీ నేనేం చెప్తున్నా, తర్వాత తర్వాత బాహ్య ప్రపంచంలో మీరు గెలుస్తారో గెలవరో, ముందు మీ శరీరాన్ని గెలుచుకోండి, మీ క్షేత్రాన్ని గెలుచుకోండి. మీ క్షేత్రాల్లో క్యాన్సర్ని రానివ్వకండి. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అనే రోగమే కాదు, అనవసరమైనటువంటి ఏ ఆలోచన వచ్చినా అది క్యాన్సరే. నిద్ర పట్టడం లేదండి, ఆలోచనల క్యాన్సర్. అమ్మాయికి పెళ్లి కావటం లేదు, మీకు నిద్ర పట్టడం లేదు, అది క్యాన్సరే, ఆలోచనలలో క్యాన్సర్. వాడు టీవీ కొనుక్కున్నాడు, నేను టీవీ కొనలేదు, కోరికలలో క్యాన్సర్. ఇంకా భౌతిక జగత్తే కాదు, అన్ని రకాల క్యాన్సర్లు పోతాయి దీంతో. క్యాన్సర్ అంటే అర్థమైంది కదా, అనవసరమైనటువంటిది ఏది మీ దగ్గర ఉన్నా కూడా పోతుంది. కడుపు ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది. కడుపు లోపలికి వెళ్ళి మూలాధారాన్ని టచ్ చేస్తుంది. తర్వాత యోగ శాస్త్రంలో మీకు అర్థమవుతుంది. అది తెలియాల్సిన పనులు, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. స్విచ్ నొక్కితే కరెంట్ ఎలా వస్తుందో మీరు లోపలికి వెళ్తూ ఉంటే, కొంచెం యోగ శాస్త్రం గురించి తెలుసున్న వాళ్ళకి మూలబంధము అనే మాట వినుంటారు. ఎవరైనా విన్నారా మీరు? తెలుసా మూలబంధం మీకు తెలుసు? ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది అయినా. మూలబంధము అంటే ఏంటి అంటే మన గుదాద్వారము లోపలికి వెళ్తుంది. ఈ ఆవు పేడ వేసినప్పుడు, గుర్రాలు పేడ వేసినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా చూడండి, అది ఏమిటి, పేడ ఇలా బయటకు వెళ్తుంది, గుదాద్వారం లోపలికి సంకోచింపబడుతుంది, అది మూలబంధము అంటాం. ఆ మూలబంధము ఆహారాన్ని అమృతంగా మారుస్తుంది. దానివల్ల ఆహారాన్ని అమృతంగా మారుస్తుంది. ఈ మూలబంధాన్ని బయోకెమికల్ లాంగ్వేజ్ లో ఇంటెస్టైన్స్ యొక్క పెరిస్టాటిక్ మూవ్మెంట్ అంటాం. అంటే ఇంటెస్టైన్స్ పెరిస్టాటిక్ మూవ్మెంట్ అంటే తెలుసు కదా, ఆ బలాన్ని బయటకు పంపిస్తుంది అది తోస్తూ, అది మూలబంధమే అది. ఇప్పుడు మీరు కాస్త కళ్ళు మూసుకుని మీరు గమనించుకోండి, ఆ గుదా ద్వారం సంకోచితం అవుతుందో లేదో మీకే తెలుస్తుంది. చూసుకోండి, గాలి పీల్చుకోండి ముందు బాగా, మళ్ళీ చేసుకోండి, కడుపు లోపలికి వెళ్ళనివ్వండి, నోట్తో మాత్రం ఆ అంటూ ఉండాలి మీరు. కొంచెం అనుభూతి వచ్చిందా ఎవరికైనా? రాకపోతే రాలేదని చెప్పండి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో, ఇప్పటికే అనుభూతి రాకపోతే ఆ అంటూ మీరు గుదా ద్వారాన్ని మూయడానికి ట్రై చేయండి, మీరే ప్రయత్నించండి. అది చేయగలరు కదా, చేయండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ అర్థం ఏంటుంది మీకు, ఆ కిందన మూత పట్టడం అర్థం ఏంటుంది, అర్థం అవుతుందా కొంచెం? ఇది క్యాన్సర్ కి క్యూర్. క్యాన్సర్ రోగులు ఉంటే ప్రాక్టీస్ చేయించి చూడండి, ప్రయత్నించడమే. ఇది నేను నేర్చుకుని 2 ఏళ్ళే అయింది. నా డయాబెటీస్ నా బీపీ తగ్గాక చూసుకుని ఓహో ఇలా చేస్తే తగ్గుతోందా అని చెప్పి చెప్తున్నాను అందరికీ. చూస్తున్నాను అథారిటీ ఏంటంటే వేదాలు భగవద్గీత, దాని మించిన అథారిటీ నేను పోర్ట్ చేయలేను. నేను అది మీకు సరిపోకపోతే ఎవడం ఏం చేయలేదు. ఇప్పుడు 2వ అక్షరానికి వెళ్దాం మనం. ఆ అనేది అర్థమైంది కదా, భౌతిక జగత్తులో మీకు అన్ని అడ్డంకులు తొలగించేస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఇంకోళ్ళకి హాని కలిగించే విధంగా ప్రయత్నిస్తే ఫలించదు. భారతీయ ఆధ్యాత్మికతలో ఆ లక్షణం ఉంది. దీని ద్వారా మీరు ఇతరులకి హాని కలగజేయలేరు. వాడు నా నుంచి వెళ్ళిపోవాలి, వాడు అక్కడికి పోవాలి, మా బాస్ అలా పైకి వెళ్ళిపోవాలి, అవేం కుదరవు. మీరు సుఖంగా ఉంటారు, అంతగా కావాలి వాడు ఎక్కడుంటే మనకి. మనకున్నటువంటి కష్టాలు మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఇది ఆకారం. ఇంకా ఉకారంలోకి వద్దాం. ఇది కూడా పైకి లేస్తుంది, దాన్ని ఉడ్డీయాన బంధము అంటాం యోగ విద్యలో. ఉడ్డీయాన బంధము ఇది మీరు కరెక్ట్ గా చేసుకుంటే భూమి నుంచి పైకి లేస్తారు. కళ్ళు మూసుకుని చేసుకుంటారు కదా, ఇది ఒక రోజులో అవ్వదు, ఇదంతా కూడా 2-3 ఏళ్ళు చేయాలి. ఖచ్చితంగా మీరు పైకి లేస్తారు. అంటే ఇదేంటి, మీరు ఉచ్చలోకాలకి తీసుకెళ్తుంది, స్వాత్మిక జగత్తులోకి తీసుకెళ్తుంది ఉకారము. కానీ ఇది ఏం చేస్తుంది, ఇక్కడ డయాఫ్రామ్ అంటాం, కొంచెం శరీర విజ్ఞానం తెలియాలి మనకి. డయాఫ్రామ్ కొంచెం ఐడియా ఉంది కదా, ఇక్కడ ఒక మజిల్ ఉంది. ఈ మజిల్ మనం గాలి లోపలికి పీల్చుతున్నప్పుడు కిందకి దిగుతుంది, గాలి వదులుతున్నప్పుడు పైకి వెళ్తుంది. ఇది పైకి వెళ్తున్నప్పుడు హార్ట్కి తగులుతుంది. ఉడ్డీయాన బంధం కదా, హార్ట్కి తగులుతుంది కదా, హార్ట్కి మసాజ్ అవుతుంది. మసాజ్ చేస్తే రోగాలు పోతాయన్న సంగతి ఆయుర్వేదంలో చాలా బాగా చెప్తారు. అభ్యంగన స్నానము అని మసాజ్ వల్ల అన్ని రోగాలు పోతాయి. వారానికి ఒకసారి ఇది వరకు మనం చేసే వల్ల ఇప్పుడు స్నానం చేయడానికి టైం లేదు, రోగాలన్నీ వస్తున్నాయి.
అంచేత ఆ నియమం అయినా మీరు పెట్టుకుంటే నా మాటలు విని వారానికి ఒకసారి అభ్యంగ స్నానం అంటే శాంతి పెట్టి ఉద్దేశం వెళ్ళిపోవడం కాదు, నేను చేశాను సార్ అని అది వేషాలు అవుతున్నది. కనీసము అరగంట సేపు నూనె మర్దనా చేసుకుని ఓ 5 నిమిషాలు నూనెలో నానిన తర్వాత వేడి నీళ్లతో కుంకుడుకాయలతో షీకాయతో చేస్తేనే అది అభ్యంగనం అవుతుంది. కానీ మీరు సోపులు షాంపూలు పెట్టి చేస్తే ఉన్న అభ్యంగనం అవ్వదు, ఉన్న చుట్టూ ఉంటుంది, అంతకంటే ఇంకేమదు. కానీ అభ్యంగన స్నానం గురించి కాదు నేను చెప్తున్నది ఇప్పుడు. ఇది పైకి వెళ్ళినప్పుడు హార్తిక మసాజ్ అవుతుంది. హార్తిక మసాజ్ అవుతే హార్తిక సంబంధించిన రోగాలు పోతాయి. హార్ట్ ఎన్లార్జ్మెంట్ గ్యారంటీగా పోతుంది. నాది పోయింది దాంతో, బీపీ పోతుంది. 190/110/120 ఉండేది. మీకు ఐడియా ఉంటే బీపీ గురించి 190/120 ఉందంటే మనిషి ఇవాళ పొద్దున్నే ఎందుకైనా మంచిదని మా వాళ్ళకి పెద్ద భయం కదా. ఈయన ఇలా లెక్చర్లు కొట్టేస్తున్నాడు, రాత్రి పగులు మేల్కొలు తిరుగుతున్నారని పని కట్టుకుని మరీ డాక్టర్ని పిలిపించి చూపించారు. 130/18 ఉంది నార్మల్. ఇంకోటి నిజం ఒప్పేసుకుంటే పాపం పోతుంది. ఈ క్లాసులు చెప్పడంలో మొదటి ఉద్దేశం ఏంటంటే మీకేదో లాభం చేయాలని కాదు, నాకు లాభం అవుతుంది. మీరు సాధన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ పొద్దున్న సాయంత్రం ఇది మీకు నేర్పడంతో నాకు సాధన అయిపోతుంది. నాకు బాబు చాలా హాయిగా ఉంది, ఇంటి దగ్గర కూర్చుని నేనేం సాధన చేసుకోవక్కర్లేదు, మీకు చెప్తూ ఉంటే నాకు వచ్చేస్తూ ఉంటుంది. నా స్వార్థం కోసం చెప్పుకుంటున్నాను ఈ క్లాసులు, అది గుర్తుంచుకోండి. మీరు మీ స్వార్థం కోసం నేర్చుకుంటే నేను చాలా ఆనందిస్తాను. ఎవరు ఇంకోటి కోసం నేర్చుకోవద్దండి. చెప్పేవాడు స్వార్థపరుడే, వినేవాళ్ళు స్వార్థపరులే, కానీ పరమ స్వార్థంగా నేర్చుకోండి నా కోరిక. అది ఏదో ఏదో పూర్తిగా లాభం పొందండి. అంచేత బీపీ దీంతో పోతుంది, బ్లడ్ ప్రెషర్ పోతుంది. ఇంకోటి రెండేళ్ల కిందట కార్డియాలజిక్ ప్రాబ్లం వచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ట్రెడ్మిల్ టెస్ట్ చేయించాను, దాని మీద ఎక్కాను, నొప్పి వచ్చింది, పడిపోయాను. నేను ముచ్చుకోలేదు, నొప్పితో కొలబడిపోయాను, నడవ కూడా లేదు నేను, 2 అడుగులు కూడా. డాక్టర్లు చూశారు, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయండి, మీకు ఆపరేషన్ చేసినా ఏం లాభం లేదు, ఎందుకు ఆపరేషన్స్ చేస్తాం, అన్ని చోట్ల అటంకులే అన్నాడు. కానీ మంచిదన్నా మీకు అవధూత స్వామి నాకు తెలుసు. మా వాళ్ళు ఆయనకి ఫోన్ చేశారు, ఇలా ఉంది అయిపోయిందా రామకృష్ణ, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయట, తెలుసు కదా మీకు మల్టిపుల్ బ్లాక్స్ అంటే, అదే నేను వివరించక్కర్లేదు కదా. హృదయం నుంచి రక్తనాళాలకి పరిశీలేటువంటి దాంట్లో ఉండేటువంటి అడ్డంకుల్ని, దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అని చేసి అడ్డంకుల్ని తీసేస్తారు, బైపాస్ సర్జరీ అంటారు. ఒకటో రెండో ఉంటే వాడు బైపాస్ చేస్తాడు, కానీ 30 40 ఉంటే ఎన్ని కోతలు కొస్తాడు వాడు, కుదరదని చెప్పాడు. సరే అయినా యాంజియోగ్రామ్ తీసి చూద్దామండి లోపల ఏముందో అని చెప్పి అవధూత స్వామికి ఫోన్ చేశారు. మళ్ళీ ఆ అవధూత స్వామి ఎవరు అనకండి, సాయి దగ్గర ఉన్నప్పుడు ఆయనే అవధూత స్వామి. మనకి అనేక రూపాలలో ఆయనే వస్తాడు, అది గుర్తుంచుకోండి. మనం ఎంత పిచ్చివాళ్ళం అంటే నేను ఎవరో అవధూత స్వామి పెట్టేసిన కల్లా ఈయన వదిలేస్తాను, మీరు అది పచ్చి పని చెయ్యొద్దు. ఆయనే అందరి దగ్గరికి నన్ను పంపించాడు. తర్వాత ఎప్పుడైనా నాకు టైం ఉంటే ఆ విషయం చెప్తాను నేను. ఒకసారి నా మార్గదర్శనంలో ఎలాగ 30 మంది గురువుల దగ్గరికి పంపించాడు ఆయన. నా 1962 నుంచి నా మొత్తం జీవితం ఆయన చేతిలోనే ఉంది. 71న ఇప్పుడు నేను ఎవరిని గురువుగా ఎంచుకున్నానో ఆయన దగ్గరికి పంపించాడు. ఈ మధ్యన 30 మంది గురువుల దగ్గరికి ఆయనే పంపించాడు. అంతేకాదు మీరు ఎవరి కోసం వెంపర్లాడొద్దు, ఎవరు మీకు ఏది చెప్పాలో వాడే వచ్చి చెప్పిపోతాడు. సాధనలు మాత్రం చేసుకోవాలి. అంతేత అవధూత స్వామికి చెప్పారు, ఓంకారం చేసుకోమనవండి. అప్పుడు నాకు ఇదంతా తెలియదు, ఇంత నేను సైన్స్ చదివాను కనుక బాధలు తగ్గాయి కనుక అసలు ఇది ఎలా పనిచేసిందో ఆలోచించాను. నేను ఓంకారం చేసుకోవాలి, మిగతా నేను చూసుకుంటాను అన్నట్టు ఆయన. వినుకొండ వినుకొండకి పరిగెత్తకండి, ఇక్కడ ఆయన పల్లెడు. ఆ రోజు రాత్రి ఇంజక్షన్ ఇవ్వడానికి వచ్చాడు డాక్టర్. నెక్స్ట్ డే యాంజియోగ్రామ్ తీయాలి, యాంజియోగ్రామ్ అంటే తొడ నరం నుంచి వాడు ట్యూబ్ పంపిస్తాడు, హార్ట్ వరకు పంపిస్తాడు, చూస్తాడంతా కూడా. మీకు కంటి కనిపిస్తూ ఉంటుంది టీవీలో లోపల ఏం జరుగుతుందో. సో రెండో రోజు యాంజియోగ్రామ్ తీయాలి. ఆ రోజు రాత్రి డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడానికి వచ్చాడు, అది కోర్స్ ఆఫ్ ఇంజక్షన్స్ ఇవ్వడానికి ఆ ఇంజక్షన్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. 3 గంటలకు నాకు 4 వాంతులు అయ్యాయి, పచ్చటి రక్తంతో 4 వాంతులు అయ్యాయి. చెప్పాడు డాక్టర్కి, ఇలా 4 వాంతులు అయ్యాయి, మరి మీరు యాంజియోగ్రామ్ తీస్తారు ఏమో, మీరు ధైర్యం ఉంటే మేము తీసేస్తాం. ఆఖరి తెలిసాయో అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటో జరిగింది చెప్పాను నేను. నువ్వు చేస్తానంటే యు ఆర్ ది బాస్, మనం డాక్టర్కి ఎలా చెప్తాం. కానీ మనకి చాలా అలవాటు డాక్టర్కి చెప్పడం, మనం చెప్పకూడదు డాక్టర్కి జరిగిన విషయం చెప్పానంటే. తీసేద్దామండి అన్నాడు. తీసేస్తే ఏ బ్లాక్ లేదు. మరి నిన్న చెప్పావు కదయ్యా బ్లాక్ ఉంది. ఉందండి, మరి నిన్న మీరు చూశారు కదా పడిపోయారు. మరి ఇవాళ ఏది బ్లాక్ లేదు, ఓంకారం. కానీ నా ఓంకారానికి అప్పుడు ఒక యోగ వ్యక్తి యొక్క సహకారం ఉంది. మరి మీకుందా లేదా సహకారం తెచ్చుకోవాలా, మీకుందా ఎవరిదైనా యోగి సహకారం? ఏంటి మీకు అంత అధైర్యం? అతను మా బాబా ఉన్నాడని ఎందుకు చెప్పలేదు ధైర్యంగా? నేను నమ్మకంగా అదే నేను చెప్పేది. మీకు ఆ దమ్ము లేదు చెప్పడానికి నాకు ఆ దమ్ము ఉంది. నేను ఏం చేసినా కూడా ఆయనతోనే చేస్తున్నాను అనే ఆ దమ్ము తెచ్చుకోండి. సగం బలం అదే అసలు. ఇంచేత ఈ శ్వాసలో తగ్గిపోతుంది, ఉడ్డయాన బంధం జరుగుతుంది, హార్ట్ మసాజ్ అవుతుంది, బీపీ తగ్గిపోతుంది. రకరకాలైన బాధలు తగ్గుతాయి. బీపీ అంటే భౌతికంగా చెప్పాను నేను, ఇది కాకుండా చాలా బీపీలు రైజ్ చేసే ఉన్నాయి. పిల్లవాడు ఆలస్యంగా ఇంటికి వస్తే బీపీ కదా, బీపీ వస్తుందా రాదా చెప్పిన టైంకి రాలేదు. అత్తవారింట్లోంచి ఏదైనా కబుర్ వస్తే బీపీ, అల్లుడి ఇంటికి వస్తే బీపీ, ఈ బాధలు తగ్గుతాయి. దీంతో చేసి చూడండి మీరు. రెండోది ఆ ఊ, ఇంకా మూడో దానికి వద్దాం ఓంకారంలో. ప్రాణశక్తి బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది. బ్రెయిన్ ఫంక్షన్స్ లోనే పిట్యూటరీ దగ్గర నుంచి వచ్చేటటువంటి సెక్రీషన్స్ కరెక్ట్ గా ఉంటే బయోకెమిస్ట్రీ చెప్తుంది ప్యాంక్రియాస్ కరెక్ట్ గా పనిచేస్తుంది. ప్యాంక్రియాస్ కరెక్ట్ గా పనిచేస్తే డయాబెటీస్ ఉంటుంది. అసలు అంతా ఇక్కడ ఉంది. మనం వాళ్ళు ఆధ్యాత్మికం ఉంటారు, వాళ్ళు పిట్యూటరీ బాడీ అంటారు. ఇంకా మీరు అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇది ఓంకార సాధన. ఈ ఓంకార సాధన ఇప్పుడు మనం చేసుకుంటాం. నేను 3 సార్లే చేయిస్తాను, దాని తర్వాత ఆపిస్తాను. కానీ ఇంకా రెగ్యులర్ గా చేసుకోవాల్సిన బాధ్యత మీదే. 21 సార్లు బాబా చాలా సార్లు చెప్పాడు ఓంకారం చేసుకోమని. ఎందుకు ఆయన చెప్పాడు అంటే ఆయన ఉన్నాడు కనుక వెనక. అతను మీకు తెలిసినా తెలియకపోయినా అది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది తెలిసింది కదా, ఇది కూడా అందులో కలుపుకోండి. మీరు ఎక్స్ట్రాగా ఏం చేసుకోక్కర్లేదు. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, తొందరగా వెళ్ళిపోవాలంటే కుదరదు. మరి క్యాన్సర్ పోవాలి, డయాబెటీస్ పోవాలి, బీపీ పోవాలి, తొందరగా పోవాలంటే ఎంత చేత చేద్దాం. Thank you. విభుతయం. ఒకటేంటి, సమంకాయ శిరోగ్రీవం ఆలయం నచలం స్థిర సంప్రేక్ష నాస్తికాగ్రంథం విశిష్ట నమలోకి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం అవుతుంది. రెండు నెలలు చేసి చూడండి, కానీ పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట డోస్ కరెక్టే పడాలి. దాని తర్వాత ఏంటి, కూర్చున్నానండి అని మనసు ఎక్కడికో పోయినా లాభం లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి, అనుగ్రహించే చెప్పండి బాబా మన వెనకాతలు ఎలాగో ఉన్నాడు. మీరు కనుక కూర్చుంటే కనీసం అక్కడ మీ బాబా ఆయన లాక్కుంటాడు. కూర్చున్నాక ఏం చేయాలి, శ్వాసను గమనించుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది. కూర్చునే ముందు కళ్ళు మూసుకున్నాక శ్వాసను గమనించే ముందు మూడు నిర్ణయాలు ఖచ్చితంగా అనుకోండి. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, అది అనుకుంటా మనం గుర్తుంటుందని. గుర్తు ఉన్నా ప్రతిసారి పొద్దున్న సాయంత్రం అనుకోండి, ధ్యానము పూర్తయ్యేంత వరకు కళ్ళు తెరవను. సబ్కాన్షియస్ లో వెళ్తుంది, ఈజీ అవుతుంది. ప్రతి రెండోసారి ఇలా అనుకోవటం వల్ల సులభంగా చేసుకోగలుగుతారు. ఒకసారి రెండు సార్లు కాదు, ఓ పది పదిహేను సార్లు అనుకోండి, ధ్యానము పూర్తయ్యేంత వరకు కళ్ళు తెరవను. దాని తర్వాత ఏంటన్నాను, ధ్యానము పూర్తయ్యేంత వరకు శరీరాన్ని కదపను. మూడోది, నిద్ర మత్తులోకి వెళ్ళదు. మత్తులోకి వెళ్ళదు. శ్వాసని ఎలా చూడాలి, మీరు మీకు చాలా ప్రేమైనటువంటి వ్యక్తి అలా నడిచి వస్తూ ఉంటే మీరు బాబాయే వస్తున్నాడు అనుకోండి, మీలోకి ఎంత ఆనందంగా చూస్తారు, నిద్రపోతారా? అప్పుడు బాబా ప్రవేశిస్తున్నాడు అనుకోండి, ఆయన చూసుకుంటాడు అంతా మీలోకి. సర్వాంతర్యామి కదా, అద్భుతమైన ధ్యాన సాధన అండి. మీలోకి బాబా ప్రవేశిస్తున్నాడు. బయటికి చెత్తాచారాలను తీసుకుని పోతున్నాడు, పాప ఆయన పని ఊడవటమే. నవ్వుతో అన్నాను కానీ సీరియస్ గా వాళ్ళ పని అదే. మనలోని మలము కాలుష్యము కలగకపోతే ఇంకెవరు కలుగుతాడు? ముందుగా బాబాలోనికి ప్రవేశిస్తున్నాడు, బాబా బయటకు వెళ్తున్నాడు. అరగంట సేపు అదే చూడండి, ఎంత అద్భుతమైన సాధనం. ప్లస్ ఈ సాధన, ఓంకార సాధన ఎందుకు చెప్పాను అంటే, ఈ మూడు రోగాలు రాబోయేటటువంటి రోజుల్లో మానవ జాతిని పట్టి పీడించబోతున్నాయి, ఇప్పటికే పీడిస్తున్నాయి. ఆధ్యాత్మికత గురించి తెలుస్తుందా, మనము ఓంకారాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకుని చూడండి. సరేనా? కానీ ఇంకో మంత్రం చెప్పాను నేను, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటే నువ్వు సుఖంగా ఉండవు, ఏది నాటుకుంటే అది కోసుకుంటాను కనుక మనస్ఫూర్తిగానండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకొక రెండు మూడు చిన్న చిన్న సూచనలు. చదువు రావటం లేదు, చదువుకున్నది గుర్తుండటం లేదు, మతి మరిపు వస్తోంది అనేటటువంటి పిల్లలకి పెద్దలకి ఒక చిన్న సూచన ఏంటంటే, ఈ ముద్ర మీ జ్ఞాపశక్తిని పెంచుతుంది, జ్ఞానాన్ని మీకు ఇస్తుంది. కనుకే గురువులందరూ కూడా ఈ చిన్న ముద్రలో ఉంటారు. జ్ఞానం మీ దగ్గరికి ప్రవహించుకుంటూ వస్తుంది ఈ ముద్రలో ఉంటే. ప్రకృతి అంతా కూడా అఖండ మండలాకారం. చుక్కాన్ని మారుస్తే దిశ ఎలా మారుతుందో మీరు ముద్రలు మార్చుకుంటే జ్ఞానం మారిపోతుంది. ఇంకైతే ఈ ముద్రలో ఎక్కువ ఉపయోగించుకోండి. రాత్రి పగలు కూడా ఉండొచ్చు మీరు, పిల్లలు వాళ్ళు పిల్లలకి నేర్పండి. ఇంకోటి, పతంజలి యోగ సూత్రాల పారాయణ మీరు మొదలెట్టండి. యోగ విద్య కదా మనం నేర్చుకోబోతున్నాం, పతంజలే ఆధారం దానికి. యోగ విద్యకి ఆధారమైనటువంటి ఆ పతంజలి యోగ సూత్రాలను నిత్యము పారాయణ చేయండి. ఒక మంచి అలవాటు చేసుకున్న వాళ్ళ అవసరం. అంతేకాక రాబోయేటటువంటి రోజులలో ఈ యోగ విద్య తప్ప మరి ఇంకా ఏ విద్య కూడా బోధింపబడదు. ఇంకేంటి, విద్యలు పనికిరావని తెలిపోయింది మనకందరికీ కూడా. అంతేగా మీరు ఈ పతంజలి యోగ విద్యను కనుక సూత్రాలు నేర్చుకుని మెల్లిమెల్లిగా మీరు నేర్చుకుంటూ ఉంటే రాబోయేటటువంటి తరానికి మీరు మార్గదర్శకులు అవుతారు. ఇంకొకటి గుర్తుంచుకోండి, జ్ఞానముద్ర ఎక్కువ ఉపయోగించుకోండి, పతంజలి యోగ సూత్రాలు పారాయణ చేసుకోండి. సరేనా? సాయి ప్రార్థన చేసుకుందాం. ఓం సాయి భూధర తత్ర శ్రేయర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్ మమ. మొత్తము భగవద్గీత పతంజలి యోగ సూత్రాల వివరణ. పతంజలి సుమారు 9,000 సంవత్సరాల కిందట ఈ సూత్రాలను రాశాడు. శ్రీకృష్ణుడు ఇప్పటి నుంచి సుమారు 5,000 సంవత్సరాల కిందట భగవద్గీత బోధ చేశాడు. అప్పటికే యోగో నష్ట పరంతప 4,000 సంవత్సరాల కిందటికే అసలు యోగ విద్య నశించిపోయింది అన్నాడు తప్ప శ్రీకృష్ణుడికి ఒక విషయం తెలియలేదు, ఇంకా నశించిపోతుంది అని. పాపం అప్పటికే చాలా చాలా విషయాలు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. అందులో ఈ శ్లోకం అర్థం చేసుకోవటానికి ముందు నేను 15 నిమిషాలు టైం తీసుకుంటాను. నేను ఎందుకంటే వివరణ కావాలి కదా, ఇంకొంత టైం చూస్తున్నాను నేను. కానీ అవకాశం దొరికింది కనుక మీరు వింటా ఉంటున్నారు కనుక యోగ విద్య యొక్క ఆధారం ఎప్పుడు గమనించుకోండి మీరు. ఇమం వ్యవస్థతే యోగం ప్రోక్తవాదహం చేయం. ఈ యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి చెప్పాను అంటాడు శ్రీకృష్ణుడు. అంటే చెప్పినవాడు చెప్పించుకునేవాడి కంటే పై స్థాయిలో ఉన్నట్టేగా. అంతే ఖచ్చితంగా శ్రీకృష్ణుడు సూర్యుడి కంటే పై స్థాయిలో ఉన్నాడు. అది మీరు కొన్న పాయింట్ గుర్తుంటే పతంజలి యోగ సూత్రాలు మీరు చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ అర్జునుడు అది నమ్మలేదు. ఎలా నమ్మేది? నేను అపరం భవతో జన్మ పరం జన్మ వ్యవస్థత ఇంకేమైపో పుట్టావు, ఆయనేమో ఎప్పటి నుంచో ఉన్నాడు సూర్యుడు. నేను ఎలా నమ్మేది నువ్వు చెప్పావని? ఆ విద్య నేర్చుకోవటానికి మీకు ఆ సూత్రాలు చెప్పాను. బహుమి విజేత అని జన్మ అని తెలచాల్సిన కాన్యహం వేద సర్వాణి మొత్తం వేద పరంతప అజోపిసన్ అవ్యయాత్మ భూతానా మీశరోపిసన్ ప్రకృతి స్వామరిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఇది శ్రీకృష్ణుడు అనే మాటలు కాదు, మీరు యోగ సాధన చేస్తే మీరు కూడా ఈ మాటలే అంటారు. ఇంకా ఉన్నదే ఒకటే, మళ్ళా శ్రీకృష్ణుడి చేతనత్వమైనా మీ చేతనత్వమైనా ఒకటే. మనకి ఆ చేతనత్వం స్మృతిలో లేదు, మర్చిపోయాం మనం. శ్రీకృష్ణుడికి ఆ చేతనత్వం గుర్తుంది. అదే అంటాడు, బహుమినే యజీతాన్ని జన్మాని తవచార్జున కామ్యహం వేద సర్వాణి నత్వం వేదవంత. నీవు నేను కూడా చాలా జన్మలు ఇచ్చాము, నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు మీ గుర్తు లేదు. అదే గుర్తు చేసుకునేటటువంటి విద్య యోగ విద్య. ఈ పతంజలి యోగ సూత్రాలు ఇప్పుడే నేను ఎందుకు అంత ప్రచారంలోకి తీసుకురావాలనేటువంటి కోరిక ఆ గురువుల సంకల్పమే అనుకుంటాను. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం తప్ప యోగ విద్య గురించి మనం మాట్లాడుకోవటం లేదు. ఇది సాంజయుడు బుక్కు. దానికి శ్రీకృష్ణుడు ఎవడు అంటే యోగీశ్వరుడు. ఎత్ర యోగీశ్వర కృష్ణ అంతే కృష్ణ చేతనంతము. సూర్య చేతనంతం కూడా చాలా పెద్దది. ఏం చేతంటే దేనికి జన్మ ఉందో దానికంటే శ్రీకృష్ణుడి చేతనంతం గొప్పది. గురుడు పుట్టాడు, మనకంటే కొన్ని కోట్ల సంవత్సరాలు జీవించవచ్చు, కానీ ఆయనకి కూడా మృత్యు ఉంది. కృష్ణుడికి మృత్యు లేదు, దిగటం ఉంది. అవతరణ అంటే ఏంటి? పైలోకాల నుంచి కిందకి దిగటం ఉంది. అంతేత ఎత్ర యోగీశ్వర కృష్ణ ఆ చేతనత్వం మన అందరి హక్కు. సర్వధర్మా పరిచర్య మామేకం శరణం అహంకా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి వాచించా. ఇది ఇందులో పతంజలి యోగ సూత్రాలలో చాలా డైరెక్ట్ గా చెప్తాడు. అందరు ఉన్నవాడు సూత్రం చూడండి. సూత్రం 8వ పేజీలో తీశారు కదా, ఈశ్వర ప్రణిధాన వా, ఈశ్వర ప్రణిధానం వల్ల కూడా యోగం లభిస్తుంది. సర్వధర్మాన్ పరిచర్య మామేకం శరణం వ్రజ అంటే అర్థం అదే ఈశ్వర ప్రణిధానం. కానీ ఈశ్వర ప్రణిధానం చేసే లక్షణం ఏంటి అంటే, ఇంకా చేశాక నువ్వే ఆడకూడదు ఈశ్వరుణ్ణి. ఇంకంటే నువ్వు ఎక్కడ పెడితే అక్కడ నీకు నాకంటే చాలా ఎక్కువ తెలుసు, నువ్వు సర్వజ్ఞుడివి కనుక నా చేత ఏం చెప్పించుకుంటావో, ఏమి చేయిస్తావో, ఏ ఉద్యోగం చేయిస్తావో అంతా నువ్వే చేయిస్తున్నావు, మాట కాదు. అది కూడా విశ్వాసం తెచ్చుకోవాలి. అది తెచ్చుకోవటానికి కృష్ణ చేతనత్వం యొక్క లక్షణాలు చెప్తున్నాడు 24లో. క్లేశ నాతో అనుసారి ఉన్నవాడు, క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఎవడు ఈశ్వరుడు అంటే క్లేశ, కష్టాలు లేని వాళ్ళు మనం అవరము, మనకందరికీ కష్టాలు ఉన్నాయి. కర్మ, ఏదో ఒక పని చేస్తూ ఉంటాం మనం, ఉద్యోగం చేయకుండా భోజనం ఉండదు, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి మనం, పని చేయకుండా స్థిరంగా ఉండలేం మనం. విపాక, విపాక అంటే ఏంటి, పక్వానికి రావటం. మనం ఇదివరకు చేసినటువంటి కర్మలన్నీ బిన్న బిన్నగా పక్వానికి వస్తాయి. ఆశయ విపాక ఆశయ అని సంధి ఉంది, నేను సంధి వెళ్ళగొట్టాను అంత అర్థం అవుతుంది కదా. విపాక ఆశయ, ఆశయ అంటే కర్మాగారం, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ. ఇలాగ ఆశయ అంటే రిజర్వాయర్ ఆఫ్ కర్మ చాలా ఉంటుంది మనకి. అపరామృష్ట దాంతో టచ్ లేదు భగవంతుడికి. పురుష విశేష, అతన్ని పురుష అని పిలుస్తాం మనం యోగ శాస్త్రంలో. ఈశ్వరుణ్ణి పురుష అని పిలవడం అలవాటు, టెక్నికల్. అంతేత పురుష విశేష ఈశ్వర, అంతేత ఈశ్వరుడికి ఏమేమి ఉండవు అంటే మనలాగా క్లేశం ఉండదు, కర్మ ఉండదు, కర్మ పరిపాకం ఉండదు, సంచిత కర్మ కూడా ఉండదు. ఈ స్థితి చేరుకుంటే ఈశ్వర ప్రణిధానం ఉంటుంది. ఎంత యోగీశ్వర కృష్ణ అంటే ఈ స్థితి మీలో ఉన్నది అది మీరు గుర్తుంచుకోండి. మన్మనాభవ మద్భక్తో మద్యాజీవా నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రయోజనే. ఐ ప్రామిస్ అంటున్నాడు అక్కడ 100 రూపాయల ముందు వాటి మీద మీరు చూశారా, ఐ ప్రామిస్ టు పే. ఈ శ్లోకంలో యోగ విద్య నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు ఇవ్వటానికి. నువ్వు ఆయన ముక్కు పిండి మరీ అడగొచ్చు, నువ్వు రాశావు కదా, కానీ ఏం చేయమన్నాడు, మన్మనాభవ, నీ మనస్సు నా మీదే ఉంచు తప్ప నా దగ్గరికి వచ్చి నా ద్వారా పొందే లాభాల మీద ఉండకు. ఆయన పొందడం పెద్ద లాభం కదా, పెద్ద లాభం అడగమంటున్నాడు తప్ప చిన్న లాభాలు వదిలేయంటున్నాడు. మన్మనాభవ మద్భక్తో, భక్తి అంటే ఏంటి, నీ మనస్సు దేని మీద ఉంటే అది భక్తి. ఇప్పుడు అందరి భక్తి దేని మీద ఉంది, అందరికీ భక్తే, నాకేం లాభం అంతే కదా, నాకేం లాభం అనేటటువంటి భక్తి ఉంది. వద్దు, నాకేం లాభం అని అడుగు. ఆ పురుష విశేష, ఆయన వస్తే అన్నీ వచ్చేస్తాయనే నమ్మకం ఉంచుకో. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఉన్నట్టేగా, 10 రూపాయలు అడుక్కో, 100 రూపాయలు అడిగామనుకో 10 పదులు ఉంటాయి. ఉచ్చ స్థితికి వెళ్ళామనుకో ఈ కింద ఉన్నవన్నీ వచ్చేస్తాయి నీకు ఆటోమేటిక్ గా. ఎంఎస్సీ చదివామంటేనే అర్థం ఏంటి అంటే బీఎస్సీ ఉందంటే, బీఎస్సీ నువ్వు చదవలేదు, ఏదో డైరెక్ట్ గా చదివేసు ఎంఎస్సీ అయినా నువ్వు విద్య కోర్సు ఉంటుంది. మద్భక్తో, నా మీద నీ భక్తి ఉంచు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవాం నమస్కరు, దండం పెట్టడం కాదు నమస్కారం అంటే. కర్మయోగము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండు కలిస్తే కానీ ఒక పని జరగదు. ఎడవేపు ఉన్నటువంటి దాన్ని కర్మేంద్రియం అంటాం, కుడివేపు ఉన్నటువంటి దాన్ని జ్ఞానేంద్రియం అంటాం. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలవని ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఓంకారం అది చేయడం చెప్తాను కదా, సరే రెండే మాస్టారు రోజు అరగంట ఓంకారం చేస్తాం అంటారు. ఇప్పుడు మీ కాలంలో ఇంట్రెస్ట్ పుట్టింది, ఇది చాలా లాభం అంటారు, జ్ఞానం వచ్చింది మీకు. ఇంటికి వెళ్ళగానే కాయం సహకరించదు, ఇవాళ ఉండలేదు ఏం చేద్దాం, ఇంకా ఒకరోజేగా అయింది, తొందరే ఉంది అంటే ఎక్కడ గ్యాప్ వచ్చింది, జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి గ్యాప్ వచ్చింది. అసలు సమం కాయ శిరోగ్రీవం అంటే అర్థం అదే, జ్ఞానము కాయముకి మధ్య సంబంధం ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి, లింక్ కరెక్ట్ గా ఉండాలి. అంతేత మీరు ఇలా కూర్చోగలిగారనుకోండి, సమం కాయ శిరోగ్రీవం ధారయం నచలం ద్వారా మంచి ఏదో చేయగలుగుతారు. మంచి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇలా కూర్చోలేకపోతున్నాం కనుక ఈ యోగ విద్యలో మొదటి సర్టిది. అంతేత నమస్కారం అంటే అర్థం ఏంటో అర్థమైంది కదా, దండం పెట్టేయడం కాదు. మీరు దండం పెట్టుకున్నారు ఒక వ్యక్తికి అంటే అర్థం ఏంటంటే నువ్వు చక్రీ చేస్తానని. ఈసారి దండం పెట్టేటప్పుడు జాగ్రత్త, అర్థం అది. ఆ భావం మర్చిపోయాం మనం. నా కర్మేంద్రియాలు కూడా నా జ్ఞానేంద్రియాలు నీకు ఇచ్చేశాను. మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు అదే కదా, మనకి పడుకోవాలని ఉంటుంది శరీరం, తొమ్మిది ఆఫీస్ పెడుకోవాలి కదా. సరే నీ జ్ఞానం ఏం లేదు, ఆఫీసర్ ఏం చెప్తే అది చేయాలి. నమస్కారం అంటే ఉద్యోగం అనమాట. ఇంకో ఇంకో ఉద్యోగాలు ఏం చేయొద్దు మీరు, మధ్యాజి మాం నమస్కారం చేస్తే మామే వైశ్యసి సత్యంతే. ఇది ట్రూత్ అని కృష్ణుడు అంటే వాడు చెప్తున్నాడు. ఇది నిజం నమ్ము నువ్వు, ఇంకోళ్ళు ఎవరో ఏదో చెప్తే నువ్వు నమ్మకు. నేనే చెప్తున్నాను స్వయంగా, నువ్వు ఇది చేయగలిగా ఉంటే మన్మనాభవ మద్భక్తు మధ్యాజి మాం నమస్కారం అంటే సమన్ సాయి శిరోగ్రీవం అని అర్థం. మొత్తం యోగ శాస్త్రం ఈ మూడింటి మీదే ఆధారపడింది, ఆలోచన జ్ఞానం కాయము కర్మ ఈ మధ్యది ఇచ్ఛ, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి, క్రియాశక్తి జ్ఞానశక్తి, ఈ మూడింటి కలిగిన సమంకాయ శిరోగ్రీవం. ఇందుకు నేను ఇంత వివరంగా చెప్పాను అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఓంకార సాధన ఈ సూత్రాల్లో చెప్పాడు. ఇందులో చేయించింది పతంజలి యోగ సూత్రాలలో ఉన్నదే చూడండి అక్కడ ఏం చెప్తున్నాడో 25 తత్ర అనండి, తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం. సార్వజ్ఞం అంటే తెలుసు కదా, అన్ని తెలియదు. ఈ స్థితిలో ఈ యోగ స్థితిలో ఏముందంటే సర్వజ్ఞత్వం ఉంది, అందుకు చేయండి. అదేగా కావాలి సర్వజ్ఞత్వమేగా, సర్వజ్ఞత్వం ఉంటే మిగతా రెండో ఆటోమేటిక్ గా వస్తాయి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవ మహేశ్వర అన్న సార్వజ్ఞ బీజం అన్నా ఉండే. అంచేనా ఈ ఈశ్వర ప్రణిధానం కనుక మీరు ఎప్పుడైతే చేస్తారు సర్వజ్ఞత్వానికి బీజాలు వేసుకుంటున్నారు మీరు. అప్పుడు మీరు కూడా శ్రీకృష్ణులాగా చెప్పచ్చు, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. శరీరంలో ఉన్నటువంటి ఆ వైశ్వానులని మనం గమనించలేకపోతున్నాం. శ్వాసను చూసుకోమంటే నా ఉద్దేశం అదే. సంప్రేక్ష నాసికాగ్రంథం విశిష్ట నవలోకి అని అంటే ఇవాళ తెలియకపోవచ్చు, రెండు రోజుల్లో తెలియకపోవచ్చు, 10 రోజుల్లో తెలియకపోవచ్చు మీకు. కానీ ఎప్పుడైతే ఆ శ్వాసను చూసుకుంటూ ఉంటారో ఈ భావం తెలుస్తుంది. అహం వైశ్వానరో భూవా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాల సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 26 చూడండి, స పూర్వేషాం అపి గురు కాలేన ఆనవచ్చేద. ఈ ఈశ్వరుడు గురువులందరికీ గురువు, పూర్వకాలం నుంచి వచ్చేటటువంటి గురు పరంపర అంతా కూడా ఈ యోగ విద్యే. ఎవరెవరు ఆ యోగ విద్యలో గడిపోతారో వాళ్ళందరూ కూడా గురువులే. ఇంజనీరింగ్ తెలియని వాళ్ళందరూ ఇంజనీర్సే కదా, ఎంబీబీఎస్ తెలియని వాళ్ళందరూ డాక్టర్సే కదా, యోగ విద్య తెలియని వాళ్ళందరూ కూడా ఈశ్వరులే. విద్యత ఒకే చేతనత్వం ఉంది కనుక అది చెప్తున్నాడు. ఈ యోగ విద్య పూర్వకాలంలో వచ్చేటటువంటి గురు పరంపర అంతటికీ కూడా గురువు. 27 సత్య వాచక ప్రణవ. ఆ ఈశ్వరుణ్ణి మనం ఓంకారంతో పిలుస్తాము అని పేరు వేరు మంత్రం వేరు. పేరులో ఏంటంటే ఆ పేరు పెట్టి తెలుస్తూ నువ్వు పలుకుతావు, కానీ మన పేరుకి జీవం లేదు. కానీ ఋషులు అందజేసినటువంటి బీజ మంత్రాలకి జీవం ఉంది. అంతేత ఆ స్థితిగతి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఓం అనేటటువంటి మాట మీరు రోగాలు పోగొట్టుకోవడానికన్నా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోతుంది. సత్యవాచక ప్రణవ, ఈ ప్రణవమునే ఆధ్యాత్మిక భాషలో ధనస్సు అన్నారు. అంచేత ధనుర్ధారి అర్జునుడు అంటే అర్థం ఏంటి, ప్రణవాన్ని ఉపయోగించుకోగలిగేటటువంటి అర్జునుడు. ఖచ్చితంగా యోగ విద్య వైపు తీసుకెళ్తుంది. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్దో ధనుర్ధర. కానీ ధనస్సు ఇంకాస్త మీరు స్థూల జగత్తులోకి ఆలోచించుకోదలుచుకుంటే ఎందుకు సార్, వెనుకూర్తను కూడా మనం కనుసుకుంటాం. యోగులు అమృత బిందు ఉపనిషత్తు కనుక మీకు ఎక్కడైనా దొరుకుతుంది చూడండి, అందులో ఈ వివరణ అంతే ఉంది. అంచేత ఎత్ర యోగీశ్వర కృష్ణ శ్వాసలో మనలో శ్వాస రూపంలో మనలో వెళ్తున్నాడు, ధనుర్ధారి అర్జునుడు మీరు ఎప్పుడు అవుతారు ఓంకారం చేస్తే దశవాచక ప్రణవాన. మరి ఈ రెండు చేస్తే ఏమవుతుంది? ఇందాక నేను చెప్పాను కదా, ఛత్రశ్రీ విజయో గురుదేవ్ గురువ నీతేవ్ మతేవ్ మమ. సంపద కావాలంటే, విజయం కావాలంటే, విభూతులు కావాలంటే ఇదే మార్గము. దానికి సింహానికి చెప్పినటువంటి శ్లోకం అనమాట మొత్తం యోగ విద్యకి 28. తజ్జప తదర్థ భావనం, దీని జపము దాని అర్థభావనం. ఓం అంటే జపం, అర్థభావనం చెప్పాను కదా మూలాధారం పెరుగుతుంది.